చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము మాకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత డివోషన్ లో కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అయితే 2వ అధ్యాయం చివరి భాగం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 3వ అధ్యాయం 4వ వచనం వరకు చదువుతున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని ఆత్మ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితి కాని అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులయ్యున్నారు కారా? మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునివారు కారా? ఒకడు నేను పౌలువాడను, మరి ఒకడు నేను అపొల్లోవాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో 3 రకాలైన వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. 1, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. 2, శరీర సంబంధి అయిన మనుష్యుడు. 3, ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. ఉదయకాల సమయంలో ప్రకృతి సంబంధి అయిన మనుష్యునికి, శరీర సంబంధి అయిన మనుష్యునికి, ఆత్మ సంబంధి అయిన మనుష్యునికి ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం తెలుసుకోగలిగితే మనము ఈ ముగ్గురిలో ఏ స్థానంలో నిలువబడి ఉన్నామో అర్థమవుతుంది. అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. సహజంగా మన దృష్టిలో ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు అంటే రక్షించబడినటువంటి వాడు, మారు మనసు పొందినటువంటి వాడు. శరీర సంబంధి అయిన మనుష్యుడు అంటే ఈ లోకానుసారంగా నడుచుకునేవాడు, విగ్రహారాధికుడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అనంటే నాస్తికుడు, అసలు దేవుడే లేడు అని పక్కన పెట్టేసేటువంటి వాడు అని అనుకుంటూ ఉంటాం. అయితే శరీర సంబంధి అయిన మనుష్యునికి, ఆత్మ సంబంధి అయిన మనుష్యునికి ఉన్నటువంటి అచిన్న వ్యత్యాసం ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గమనించండి. మరలా నేను 14వ వచనం చదువుకుంటూ వస్తున్నాను చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపచాలడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, వాడికి అర్థం కాదు. అవి వానికి ఎలా ఉంటాయంటే వెర్రితనంగా ఉంటాయి. ఇదే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1:14 పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనముగా ఉన్నది అని అంటాడు. సో ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు ఎవరు అంటే, సిలువను గూర్చిన వార్తను వెర్రితనముగా చూసేటువంటి వాడు. వాని స్టేజ్ ఏంటి అనంటే, వాడు నశించిపోవుచున్నవాడు. ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తు యొక్క వార్తను వెర్రితనంగా చూస్తారో, యేసుక్రీస్తు యొక్క వార్తను గురించి, లేకపోతే ఆయన సిలువ మరణము గురించి ఎవరైతే హాస్యాస్పదముగా మాట్లాడతారో, ఎవరైతే కించపరిచి మాట్లాడతారో, వీరెవ్వరూ కూడా యేసు ప్రభు దగ్గరికి రారు. వీరందరూ కూడా యేసు ప్రభువుని తక్కువగా చూస్తూ ఉంటారు, తక్కువగా మాట్లాడుతుంటారు. ఈరోజు చాలా మంది చాలా రకాలుగా అదొక ఎడారి మతమని, ఆ ఎడారి మతంలో నుంచి ఈయన మీకు 8 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల దాకా కనపడ్డు కాబట్టి ఆ సమయంలో ఆయన భారతదేశానికి వచ్చాడని, ఆయన హిమాలయ పర్వతాల్లో ఉన్నాడని, అక్కడికి వచ్చి ఆయన బౌద్ధిజాన్ని అవలంబించి ఆ టీచింగ్స్ నేర్చుకుని అక్కడికి వెళ్ళాడని రకరకాల కట్టుకథల్ని కల్పించారు. కాశ్మీర్లో యేసు ప్రభుకి సంబంధించిన సమాధి ఉందని. నేను జస్ట్ మీకు ఒకటి మాత్రమే చెప్పాను, ఇలాంటివి యేసు ప్రభువును గూర్చినటువంటి మాటలు అనేకములు ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషులు కల్పించారు. ఎందుకు అనంటే, ప్రకృతి సంబంధి అయిన మనుషునికి దేవుని ఆత్మ విషయములు వానికి అర్థం కావు. వాస్తవానికి దేవుని గురించి అర్థం చేసుకోవాలి అంటే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రివీల్ చేస్తే తప్ప అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు దేవునిని మనకు స్పష్టముగా అర్థమయ్యే రీతిలో చేస్తాడు. దట్ ఈస్ హిస్ వన్ ఆఫ్ ద వర్క్. పరిశుద్ధాత్మ అంటే ఏదో కేవలం నువ్వు నేను సరదాగా టైం పాస్ గా ఆ వచ్చే ఎలుపో అని చెప్పుకునేటువంటి ఒక వస్తువు కాదు. ఇట్ ఈజ్ ఏ సీరియస్ క్యారెక్టర్ కాదు. ఇట్ ఈజ్ ఎ సీరియస్ క్యారెక్టర్. హీ హ్యాజ్ ఎ వర్క్, హీ హ్యాజ్ ఎ పర్పస్. ఆయనకు ఒక పని ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అదేంటి అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్పష్టముగా మనకు అర్థమయ్యే రీతిలో రివీల్ చేయడం. అలాని మరలా తండ్రి వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, కుమారుడు వేరు అని అనుకోవద్దు. ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్. ట్రినిటీలోకి మనం వెళ్తే మరలా అది ఒక రోజంతా అయిపోతుంది. బట్ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమయ్యున్నటువంటి త్రియేక దేవుడు, దట్ ఈస్ వాట్ వీ బిలీవ్. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడుగా ఆ క్యారెక్టర్ని ఆయన ప్లే చేస్తున్నప్పుడు దేవుణ్ణి స్పష్టముగా బయలుపరచడం. వీరు అసలు దేవుణ్ణి దేవుని ఆత్మను అంగీకరించరు కాబట్టి వీరు ఖచ్చితంగా దేవుని గురించినటువంటి విషయాలు వీరికి అర్థం కావు, అర్థం చేసుకోలేరు. సిలువను గురించిన వార్త వీళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు 3:4 వస్తే ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అని ప్రశ్నించాడు. అంటే ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషులు తమ్మును తాము ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతో వాళ్ళు పోల్చుకుంటున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే దే ఆర్ బ్రేకింగ్ ద యూనిటీ, ఐక్యతను పాడు చేస్తున్నారు వీళ్ళు సంఘంలో. జాగ్రత్తగా గమనించాలంటే ఎదిగి మాట చెప్తున్నట్టు ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు అంటే సంఘం వెలుపల ఉన్నవాడే కాదు, సంఘం లోపల ఉన్నవాడు కూడా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఉండడానికి అవకాశం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. సంఘం వెలుపల ఉన్నవాడు ఒక్కడే కాదు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, సంఘము లోపల. ఎందుకని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘముతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైతే ఈ డివిజన్స్ తీసుకొని వచ్చారో, నేను పౌలుకి సంబంధించిన వాడిని, నేను అపొల్లోకి సంబంధించిన వాడిని, లేకపోతే నేను బర్నబాకు సంబంధించిన వాడిని. సో వీళ్ళు ఏం చేశారంటే సంఘంలో ఐక్యతను పాడు చేశారు, సంఘంలో నెమ్మదిని పాడు చేశారు, సంఘంలో సమాధానమును పాడు చేశారు, సంఘాన్ని గలిబిలి పుట్టించారు. అలాంటి వారిని కూడా ఉద్దేశించి మీరు కూడా ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులే, మీరేదో పైకి యేసు ప్రభుని మేము అంగీకరించామని అంటున్నారు కానీ స్టిల్ సిలువను గూర్చిన వార్త మీకు వెర్రితనంగానే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? సిలువను గూర్చిన వార్త మీకు స్పష్టంగా అర్థం కాలేదు. సిలువను గూర్చిన అంటే క్రీస్తును గూర్చిన వార్త నీకు స్పష్టంగా అర్థమైతే You don't bring like this divisions. ఎందుకని అసలు దేవుడు గురించి నీకు అర్థమైతే డివిజన్స్ అనేటువంటిది విడిపోవడం అనేటువంటిది ఉండదు. ఎందుకని ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారు ఏకమై ఉన్నారు. సృష్టి క్రమములో అక్కడ ఆ మాటను మనం చూస్తాం, మన పోలికలో, మన స్వరూపములో, వాట్ ఎవర్ దే డూ, ఎక్కడ కూడా డివిజన్ అనేటువంటిది ఉండదు. డివిజన్ అనేటువంటిది ఉండదు. తండ్రి క్యారెక్టర్, సన్ క్యారెక్టర్, హోలీ స్పిరిట్ క్యారెక్టర్, త్రీ నేచర్స్, అందరూ కలిసి కట్టుగా. నేను మళ్ళీ అందరు అన్నప్పుడు మళ్ళీ ముగ్గురు అని అనుకోవద్దు, మళ్ళీ ఆ కన్ఫ్యూషన్ లోకి వెళ్ళదు. ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ అది. సో వీళ్ళ మధ్యలో యూనిటీని, ఆ ఐక్యతను మనం చూస్తా ఉన్నాం. యూనిటీని ఎక్కడ కూడా వాళ్ళ తీసుకునేటువంటి డిసిషన్లో కానీ, వారు చేసుకునేటువంటి చేసే పనిలో కానీ డిస్యూనిటీ అనేటువంటిది ఉండనే ఉండదు. దేర్ ఇస్ నో ఛాన్స్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే పౌలు రక్షించబడిన వారితో, సంఘంలోకి వచ్చినటువంటి సభ్యులతో మాట్లాడుతూ, ఒకవేళ మీరు డివిజన్స్ తీసుకొని వచ్చే వాళ్ళుగా ఉంటే, విడగొట్టే వాళ్ళుగా ఉంటే, మీరింకా ప్రకృతి సంబంధులైన మనుషులు కాదా? సిలువను గూర్చిన వార్త మీకు ఇంకా అర్థం కాలేదు. అర్థం కాలేదన్న విషయం పక్కన పెట్టండి, అసలు మీకు వెర్రితనంగా ఉంది, ఫూలిష్నెస్ గా ఉంది. యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ క్రైస్ట్ మెసేజ్ అని మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనల్ని మనం వ్యక్తిగతంగా ప్రశ్నించుకుందాం. బహుశా మీరందరూ రక్షించబడ్డారు, మీరు బాప్తిస్మం తీసుకున్నారు, మారు మనసు పొందుకున్నారు, వెరీ గుడ్. ఒకవేళ సంఘంలో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ భార్య భర్తల మధ్యలో కానీ లేకపోతే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అత్త కోడల మధ్యలో కానీ డివిజన్స్ తీసుకొని వచ్చేటువంటి ఆ స్థితిలో మనం ఎవరైనా ఉన్నామా? కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను అబద్ధం చెప్పడం లేదు, సత్యమే చెప్తున్నా, ఆమె ఈమె గురించి ఏం చెప్పిందో అది యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాను, నేనే ఏ వేరే ఏం కల్పించి చెప్పలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రకృతి సంబంధి అయిన మనుషు కాబట్టి నీకు ఆలోచన లేదు. ఏం ఆలోచన అంటే, నువ్వు చెప్తున్నది బహుశా సత్యమే అయి ఉండొచ్చు, బట్ నేను చెప్పడం ద్వారా వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం బలపరచబడుతుందా, సమాధానం ఇంకా బలహీనపడుతుందా అన్న ఇంగిత జ్ఞానం లేకుండా, ఆమెదు అక్క, ఆమె ఇట్టనింది ఇట్టనింది, అట్ట చెప్పింది ఇట్ట చెప్పింది, ఆమె చెప్పిన అన్ని నువ్వు ఎడ చెప్పావు, ఆ తర్వాత ఆహా అట్టనింది అది అది అనగానే మళ్ళీ ఈ మాటలన్నీ తీసుకెళ్లి అక్కడ చెప్పావు, ఈ మాటలన్నీ తీసుకెళ్లి అక్కడ చెప్పావు, వాళ్ళ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలని పుట్టించో. కొన్ని సమయాల్లో చాలా సింపుల్ గా ఏమో నాకెందుకో మీ ఆవిడని చూస్తే అనుమానంగా ఉంది, మీ ఆయన చూస్తే నాకెందుకో, ఒక చిన్న విత్తనాన్ని ఆడ వదిలేస్తావు, నీకేం తెలుసు ఆ చిన్న విత్తనం అది ఎదిగి మహావృక్షమై వేర్లు ఆ ఇంట్లో కుటుంబంలో పాతుకుపోయి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మచేతను నడిపించబడడం లేదు కాబట్టి, నువ్వు ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషుడిగానే ఉన్నావు కాబట్టి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటావు. చేతనైతే ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేయి, చేత కాకపోతే మౌనంగా ఉండు. చేతనైతే ఇద్దరి మధ్యలో సమాధానం తీసుకుని రావడానికి ప్రయత్నం చేయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎంత గొప్ప బ్లెస్సింగ్ అది. వీలైతే సమాధాన పరచడానికి ప్రయత్నం చేయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను అంటాను సమాధాన పరచడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఫస్ట్ పర్సన్, నువ్వు సెకండ్ పర్సన్ అనుకో, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అయినటువంటి నీ దగ్గర థర్డ్ పర్సన్ ఇంకో వ్యక్తి గురించి ఏదైనా మాట్లాడుతూ అతని గురించి కొన్ని నెగటివ్స్ చెప్పినప్పుడు, ఒకవేళ సెకండ్ పర్సన్ గా నువ్వు ఉన్నప్పుడు ఈ థర్డ్ పర్సన్ వచ్చి నిన్ను అడిగాడు అనుకోండి, ఏంది ఫస్ట్ పర్సన్ నా గురించి ఏదో చెప్తున్నాడు అన్నప్పుడు, యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడం కాదు, యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడం కాదు, అదేం లేదులే బ్రదర్, మేమేదో మామూలు విషయాలు మాట్లాడుకుంటున్నాం, అయినా నువ్వు అనుకున్నట్టు ఆ వ్యక్తికి నీ మీద అంత ద్వేషం లేదు అని సమాధాన పరచడానికి ప్రయత్నం చేయ. అయ్యా నీ గురించి అట్టన్నాడు ఇట్టన్నాడు ఓయమ్మో, ఒకవేళ నువ్వు అట్లా కూడా చెప్పలేకపోతున్నావా, నేను అబద్ధం అసలు అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదంట, అసలు ఏమీ చెప్పద్దు, ఏలేదు మేము వేరే టాపిక్ మాట్లాడుకున్నాం, ఫినిష్, మేము వేరే టాపిక్ మాట్లాడుకున్నాం అయిపోయింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ నువ్వు విడగొట్టేవానివిగా విభజించేవానివిగా, అది కుటుంబంలో కానీ ఇతర వ్యక్తుల మధ్యలో కానీ సంఘంలో కానీ నువ్వు అలా ఉన్నట్లయితే, ఇంకా సిలువను గూర్చిన వార్త, క్రీస్తును గూర్చిన వార్త నీకు స్పష్టంగా అర్థం కాలేదు. క్రీస్తు ఏమై ఉన్నాడో, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏ విధముగా ఏకమై ఉన్నారో ఆ సత్యము నీకు అర్థం కాలేదు, నీకు బయలుపరచబడలేదు. సో ఇప్పుడు నిన్ను ఏమని పిలుస్తుందంటే, పరిశుద్ధ గ్రంథం ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అని పిలుస్తుంది. అటు తర్వాత శరీర సంబంధి అయినటువంటి మనుష్యుడు గురించి వెళ్దాం, తర్వాత మనం ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు గురించి మనం చూద్దాం. చూడండి 3వ అధ్యాయం 1వచనం. చదువుతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా అని అంటున్నారు. సో 2వది, శరీర సంబంధులైనటువంటి మనుష్యులు. వీళ్ళ గురించి పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆ మొదటి మాట చేస్తే మనకు అర్థమవుతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు అని అంటున్నాడు. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు అంటే శరీర సంబంధులైన మనుషులంటే ఎవరు? వారు క్రీస్తునందు పసిబిడ్డలు. పసిబిడ్డలకి ఏం ఆహారం పెడతాం? పాలతోనే ఆహారం పెడతాం. ఎందుకని? వారికి అన్నం తింటే అరగదు కాబట్టి. ఎప్పుడైతే ఎదుగుతారో వారికి బలమైన ఆహారం పెడతాం. పౌలు అదే అంటున్నాడు, మీరింకా శరీర సంబంధులైన మనుషులు, క్రీస్తునందు పసిబిడ్డలు అయ్యడం వలన నేను మీకు పాలతోనే ఆహారం పెట్టాను కానీ అన్నంతో మీకు ఆహారం పెట్టలేదు అని అంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ శరీర సంబంధులైన మనుషులు కూడా ఎక్కడున్నారు? సంఘములోనే ఉన్నారు. రక్షించబడినటువంటి వారిలో ఉన్నారు. మారు మనసు పొందినటువంటి వారిలోనే ఉన్నారు. వీరి విషయం ఏంటంటే వీరు పసిబిడ్డలే. ఇప్పుడు పాలు తాగే స్టేజ్ ఎన్ని ఎప్పుడు వరకు ఉంటుంది? బహుశా నాకు తెలిసి కొంతమంది బిడ్డలు 3 సంవత్సరాల దాకా తల్లిపాలు తాగుతారు, కొంతమంది 2 సంవత్సరాల దాకా తల్లిపాలు తాగుతారు, ఇంకొంతమంది 4 సంవత్సరాలు కూడా పాలు వస్తూ ఉంటే పాలు పడతా ఉంటారు, ఇస్తూ ఉంటారు కదండి. యాక్చువల్గా లిటరల్ గా అయితే 6 నెలల వరకు పాలు పాలతో ఆహారం పెట్టి తర్వాత 6 నెలల తరువాత అనుకుంటాను, నాకు ఖచ్చితంగా తెలీదు, వారికి చిన్నగా ఆహారం పెట్టడానికి ఆ క్యారెట్ అవి ఉడకబెట్టి చిన్నగా కొంచెం కొంచెం పెట్టడానికి, అలా 1 ఇయర్ దాటిన తర్వాత ఇంకొంచెం బలమైన ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 6 నెలల తర్వాత అతడు కొంచెం బలమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా 1 ఇయర్ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం బలమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అక్కడ ఎదుగుదల మనకు కనబడుతుంది. ఎదుగుదల, ఇంకా ఇంకా బలమైన ఆహారం తీసుకోవడం. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే సంఘంలో విశ్వాసులు రక్షించబడి మారు మనస్సు పొంది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా పాలతోనే ఆహారం తీసుకునేటువంటి స్టేజ్లోనే ఉన్నారు. కానీ బలమైన ఆహారం తీసుకొని ఎదిగేటువంటి స్టేజ్లో లేకపోవడం బాధాకరం. ఎదగకపోతే లోక సంబంధంగా మనం ఏమంటాము? వాళ్ళని మరగుజ్జులు అని అంటాము. ఎదుగుదల లేదు వాళ్ళకి, మరగుజ్జులు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, శారీరకంగా ఎదగకపోతే వాడిని మరగుజ్జు అని అంటాము. మానసికంగా అసలు ఎదగకపోతే, మానసికంగా ఎదగకపోతే కదండి వాడిని డిసేబుల్డ్ పర్సన్ అని అంటాను. ఆలోచించేయండి, ఇప్పుడు ఈ శరీర సంబంధమైన మనుషుడు మనలో ఉన్నాడా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే అక్కడే పౌలు ఆ నిర్వచనాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి, శరీర సంబంధులైన మనుషులై 2వ వచనం చూస్తున్నాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు. శరీర సంబంధులై యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా? ఏవే ఉన్నాయంట? అసూయలు కలహములు. కలహములంటే గొడవలు, అసూయ. మన సంఘంలో ఎవరైనా ఎదుగుతుంటే అసూయ, మనకంటే ఎవరైనా సంఘంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటుంటే అసూయ. సంఘం విషయం పక్కన పెట్టేద్దాం, 100 మంది ఉన్నటువంటి సంఘం, 4 కుటుంబంలోనే ఒకరి పట్ల వారికి అసూయ, అన్నదమ్ముల మధ్యలో అసూయ, వాళ్ళు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేని తత్వం. ఎవరైనా ఎదుగుతూ ఉంటే, ఒకవేళ మీ అన్నదమ్ముల్లోనే ఒకళ్ళు స్థలం కొనుక్కుంటే, ఒకళ్ళ ఇల్లు కొనుక్కుంటే, లేకపోతే ఇంకేదైనా పొలం కొనుక్కుంటే చూసి పోనీలే మా తమ్ముడు బాగుపడుతున్నాడు అని అనుకునే స్టేజ్ పోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇడికి నీ డబ్బులు, ఎట్ట చేస్తున్నాడు అమ్మ, భలే కొనేస్తున్నాడే కదండి. అసలు ఆ ప్రశ్న రాకూడదు నీకు. ఒకవేళ అన్యాయంగా సంపాదిస్తున్నాడని తెలిస్తే అప్పుడు ప్రేమతో, అది కూడా ప్రేమతోనే, అసూయతో కాదు. కొంతమంది ఎలు చెప్తారు, ఏ తమ్ముడు జయగడు జీవును అట్లా అట్లా సంపాదిస్తున్నారని, కానీ అది కూడా నువ్వు ప్రేమతోనే చెప్పాలి, అసూయతో కాదు. వాడు ఏదో ఎదిగిపోతున్నాడని బాగుపడిపోతున్నాడని కాదు. తమ్ముడు న్యాయంగా సంపాదించి అన్ని కొనుక్కుంటే మంచిదేరా, అది నీకు ఆశీర్వాదం, నీకు నిలిచి ఉంటుంది. కానీ అన్యాయంగా సంపాదిస్తే అది కష్టం, అది నిలబడదు, అది రేపు నీ బిడ్డలకు ఆశీర్వాదం కాదు అని ప్రేమతో హెచ్చరించడం వేరు. ఆలోచించండి కనుక, అసూయ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించినప్పుడు, కయ్యూను అర్పణను అంగీకరించినప్పుడు, కయ్యూనికి మొదట కలిగింది అసూయే. వై నాట్ మీ, నన్నెందుకు కాదు, వై నాట్ హిమ్. దేవుడు అతన్ని ఆశీర్వదించాడే, అతన్ని అంగీకరించాడే, నన్ను అంగీకరించలేదే. ఆ చిన్న అసూయ అనే పడిన విత్తనము అది తర్వాత కోపంగా మారింది, ఆ కోపం ఆవేశంగా మారింది, ఆ ఆవేశం ద్వేషంగా మారింది, పగగా మారింది. అది అతని నిద్రపోనిలా ఎప్పటివరకు తెలుసా, నరహత్య చేసేంత వరకు. ఈ భూసృష్టిలో తల్లి గర్భములో మొదటిగా జన్మించినటువంటి కుమారుడు ఎవరంటే, ఆ లిస్టులోకి ఆదాము రాడు, కయ్యూను వస్తాడు. ఈ భూసృష్టిలో జ్యేష్ఠ కుమారుడు ఎవరు అనంటే, ఆ లిస్టులోకి అంటే ప్రథమముగా ఈ భూగర్భంలో, ఒక తల్లి గర్భంలో ఈ భూమి మీద జన్మించినటువంటి వ్యక్తి ఎవరనంటే, తల్లి గర్భంలో చెప్తున్నాను, అది ఆ స్టేజ్ కయ్యూనికి వస్తుంది. అందరికి అన్నెవరంటే కయ్యూనే, కయ్యూనే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ భూలోకంలో నరుని సృష్టి జరిగిన తర్వాత మొట్టమొదటి నరహంతకుడెవరు, క్రూరుడెవరు, ద్వేషించి చంపినటువంటి వ్యక్తి ఎవరు, ఆ క్రెడిట్ కూడా ఎవరికి వెళ్ళిపోయింది, కయ్యూనికే వెళ్ళిపోయింది అది కూడా. కాబట్టి ఆలోచించండి, పగలు, ద్వేషాలు, అసూయలు, కలహములు ఉంటే మీరింకా క్రీస్తునందు పసిబిడ్డలే, మరుగుజ్జులే, సంవత్సరాల తరబడి నుంచి ఉన్నారు కానీ ఎదుగు పొదుగు లేదు. క్షమించండి, ఈ మధ్యకాలంలో జస్ట్ సోషల్ మీడియాలో చూశాను నేను, మన ఆంధ్రప్రదేశ్లోని ఏదో ఒక సంఘంలో కాపరి విషయమై విశ్వాసులు కొట్టుకుంటున్నటువంటి వీడియో, వాళ్ళు ఒకరినొకరు ఛాలెంజ్ చేసి పిలుచుకోవడం, రారా ఆలోచించేస్తున్నారా, ఇలాంటి పదాలను సంఘంలో నిలబడి మాట్లాడుతుంటే, ఇలాంటి పదాలను సంఘంలో నిలబడి నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఎంత దుఃఖపడతాడు, దేవుడు ఎంత గాయపరచబడతాడు. నీకేం కావాలంటే నీ ఈగో సాటిస్ఫై అవ్వాలి, నీకేం కావాలంటే నువ్వు గెలవాలి. ఇక్కడ వీళ్ళ చెప్పే కాన్సెప్ట్ ఏంటో తెలుసా, సంఘంలో దారుణం జరిగిపోతుంది, నేను నిలబడి కాపాడాలి. అయ్య బాబోయ్, అన్యులు అదే అంటున్నారు,
మా మతానికి ఏదో జరిగిపోతుంది, మా దేవునికి ఏదో జరిగిపోతుంది, మేము నిలబడి మిందాన్ని కాపాడుకోవాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి కాపాడడం కాదు, ఆయన దేవుడు నిన్ను కాపాడేవాడు. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కాపాడితే కాదు సంఘం, దేవుడు కాపాడాలి సంఘాన్ని. నువ్వు సంఘాన్ని ఏదో ఉద్ధరించాలో కాపాడడం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ముందు నిన్ను నువ్వు కాపాడు. ఎందుకంటే దేవుని ఆలయము నువ్వు అనుకుంటున్నట్లుగా ఇదిగో ఈ కట్టడము కాదు, ఈ బిల్డింగ్ కాదు, ఈ కన్స్ట్రక్షన్ కాదు. దేవుని ఆలయము ముందు నీ హృదయము, ఆయన అక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దాన్ని కాపాడుకునే విషయంలో శ్రద్ధ చూపించో గాని, ఈ కట్టడాన్ని కాపాడే విషయంలో నువ్వు శ్రద్ధ పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? మంచిదే, అక్కడ అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడం మంచిదే. అయితే అంతకంటే ముందు నీ హృదయమైన ఆలయాన్ని నువ్వు ఉత్తమంగా కాపాడుకుంటే, నీ హృదయమైన ఆలయంలో తీసుకుంటే, అప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్ కానీ, నువ్వు మాట్లాడే విధానం కానీ పద్ధతిగా ఉంటుంది, మర్యాద పూర్వకంగా ఉంటుంది, అది సమాధానం తీసుకొచ్చే విధంగా ఉంటుంది. అంతేకాని తాడో పేడో తెలుసుకుందాం రండి, కొట్టుకుందాం రండి, చూసుకుందాం రండి అని తొడలగొట్టి మీసాలు మెలేసే విధంగా ఉండదు. ఒకవేళ అలా ఉంది అంటే ఇంకా నువ్వు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అయినా అయి ఉండాలి, లేకపోతే శరీర సంబంధి అయిన మనుషుడువైనా అయి ఉండాలి. అంటే అప్పుడు నీకు అర్థమై ఉండేది సంఘం అంటే ఇది కాదు అన్నాయనా అనని. ఒకవేళ సంఘము అంటే కట్టడమైనటువంటి సంఘంలో ఒకవేళ సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు వస్తే నువ్వు ఐక్యపరిచేవానిగానే ఉంటావు, కానీ నువ్వు మరలా ఇంకొక పక్షాన చేరి ఇద్దరి మధ్యలో రెచ్చగొట్టే విధంగా అక్కడికి వెళ్ళి ఆ మాటలు చెప్పి, ఇక్కడికి వెళ్ళి ఈ మాటలు చెప్పి ఇలా ఉండవు. నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అని అంటే, ఒకటి నువ్వు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అయినా అయి ఉండాలి, లేదా నువ్వు శరీర సంబంధి అయిన మనుష్యుడు అయినా అయి ఉండాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో నుంచి ఒక మాట చూద్దాం. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, క్షమించండి, 8వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, గమనించండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయములను మనస్సునుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, మరణము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. చూసారా, శరీర సంబంధమైన మనుషుని గురించి ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయో. శరీర సంబంధి అయినటువంటి మనుష్యుడు, అతడు శరీర సంబంధమైనటువంటి విషయాల మీద మనసు మాత్రమే మనసు ఉంచుతాడు. శరీర సంబంధమైన మనసు అని అంటే ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మాత్రమే వాడు మనసు ఉంచుతాడు. జాగ్రత్త గమనించండి, విశ్వాసే, బాప్తిస్మం తీసుకున్నాడు, సంఘానికి వెళ్తున్నాడు, ఓకేనా, విశ్వాసే. అయితే క్రీస్తునందు వీడు పసిబిడ్డ, ఎదుగు బతుకు లేకుండా అలాగే ఉన్నాడు. బలమైన ఆహారం తీసుకొని ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి రావడానికి ఇష్టపడినటువంటి వాడు విశ్వాసే. బహుశా ఈరోజు ఒకవేళ ఆ స్టేజ్ లో ఉన్నామేమో, పరిశీలన చేసుకో. వీళ్ళు అసూయలున్నాయి, కలహాలు ఉన్నాయి, ద్వేషాలున్నాయి, పగలున్నాయి. అంత మాత్రమే కాదు, వీడెప్పుడు కూడా శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తుంటాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి మెటీరియల్ బ్లెస్సింగ్స్ గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. కార్లు, బంగ్లాలు, పొలాలు, ఉద్యోగాలు, వివాహాలు. మీరు గమనించండి, కొంతమంది బోధకులు కూడా వాళ్ళు వాక్యం చెప్తే ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతుంటారు. బోధకులే, పెద్ద పెద్ద స్పీకర్లు, అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఏ స్టేజ్ లో ఉన్నారో తెలుసా? శరీర సంబంధమైనటువంటి స్టేజ్ లో ఉన్నారు. అందుకోసం వీళ్ళు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన విషయాల గురించే మాట్లాడతారు. ఇదిగో దేవుడికి ఇప్పుడే ఇల్లు ఇవ్వబోతున్నాడు, ఇదిగో దేవుడికి ఇప్పుడే కారు ఇవ్వబోతున్నాడు, ఇప్పుడే దేవునికి బంగ్లా ఇవ్వబోతున్నాడు, మీకేం కావాలో మీకు అది అడగండి. ఈ మధ్య ఒక బోధ వచ్చింది, అదేంటో తెలుసా? వాట్ ఎవర్ నీకేం కావాలి దాని మీద చెయ్యి పెట్టి దేవుణ్ణి అడుగు. మరి సార్ నేను అడిగాను సార్ నాకు ఎందుకు ఇవ్వలేదంటే, నువ్వు దేవుణ్ణి ఎంత బడ్జెట్ లో కావాలని అడిగావా, ఏ కారు కావాలని అడిగావా, ఏ కలర్ అని చెప్పి చెప్పావా, అన్ని క్లియర్ గా చెప్పాలి నువ్వు. ప్రభా నాకు రెడ్ కలర్ కావాలి ప్రభా. ఈ బోధను ఎవరు తీసుకొని వచ్చారో తెలుసా? ఐఎమ్ సారీ, ప్రపంచంలోనే అతిపెద్ద సంఘమైనటువంటి సియోల్ నగరానికి సంబంధించినటువంటి పాల్ యాంగిచో గారు, కొన్ని వేల మంది విశ్వాసులను ప్రభువు దగ్గరికి నడిపించినటువంటి అంత పెద్ద బోధకుడు తీసుకొని వచ్చినటువంటి బోధ ఇది. టచ్ ఫైర్ అని మనుషుల్ని పడగొట్టడం, ఈ మూమెంట్ ఎవరు తీసుకొని వచ్చారు తెలుసా? కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించడానికి అవకాశం వచ్చినటువంటి బెనిహిన్ తీసుకొని వచ్చాడు. ఒక వ్యక్తి లక్షల ముందు నిలబడి వాక్యం చెప్తున్నాడంటే అన్నంత మాత్రాన ఆ వ్యక్తి ఆత్మ సంబంధి అయిన వ్యక్తి కాదు, బహుశా ఆ వ్యక్తి శరీర సంబంధి అయిన మనుషులు కూడా ఉండి ఉండవచ్చు. గుంపుల్లో నుంచి మనుషులను పేరు పెట్టి పిలిచేటువంటి ఈ సంస్కృతిని యేసుప్రభు ఎప్పుడు అలా చేయలేదే, శిష్యులు ఎప్పుడు అలా చేయలేదే, ఆది సంఘములో ఈ పద్ధతి లేదే. కొత్తగా మనకు పరిచయం చేసింది జీసస్ కాల్స్ మినిస్ట్రీస్. కోర్స్ వీళ్ళు బయట మన భారతదేశంలో చెప్తున్నాను నేను. జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ అంటే డీజెస్ దినకరం గారు, పాల్ దినకరం గారు. ఐఎమ్ సారీ, నేను బ్లేమ్ చేయడం లేదు, కానీ చెప్తున్నాను మీకు, పేర్లు పెట్టి పిలవడం అనేటువంటిది అది గుడ్డులో మెల్ల. 1000 మందిలో ఎవడో ఒకడు రమేష్ ఉంటాడు, ఎవడో ఒకడు సురేష్ ఉంటాడు. ఆడ 1000 మంది అంటే 1000 మందికి ఏదో కష్టం ఉంటది. కష్టం లేని మనిషి ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? బాధ లేని మనిషి ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? 1000 మందిలో ఒక రాయి వేస్తే అయిపోదా? సురేష్ నాకు తెలుసు ఎంతో కష్టపడుతున్నావనేని అనేది కష్టపడే వాళ్ళందరూ ఉంటారు. అప్పుడు ఈ వ్యక్తి టకటకాని స్టేజ్ మీదకి వెళ్ళిపోతే వాళ్ళ చేత సాక్ష్యం చెప్పించి తమను తామును హైలైట్ చేసుకోడి ఆ విధంగా గుంపును పెంచుకున్నారు. కృపావరాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ కృపావరంలో పేర్లు పెట్టే పిలిచే కృపావరం ఉందా? లేదు. అది వీళ్ళు పట్టించుకుంది, వీళ్ళు కల్పించుకుంది. ఒకవేళ కృపావరాలు ఇవ్వబడినా అవి సంఘక్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి, కానీ వ్యక్తిగత యొక్క స్వలాభం కొరకు ఇవ్వబడినవి కాదు. ఎవరైనా మీ పేరు పెట్టి పిలిచేస్తే మీ దృష్టిలో వాళ్ళు పెద్ద బోధకులు, వెళ్ళిపోతారు పరుగులు తీసుకుంటానికి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. శరీర సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఎప్పుడు లేచినా కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉంటే, ఈరోజు చాలా మంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు, ఈ ప్రవచనాలు అన్ని కూడా ఇట్లాగే లింక్ అయి ఉంటాయి. నీ పెళ్లి, నీ కారు, నీ ఇల్లు, నీ వివాహం, నీ వ్యక్తిగత సంబంధమైనటువంటి స్వలాభాన్ని నెరవేర్చుకోవడం కోసం కాదు, ప్రవచన కృపమైన ఇవ్వబడింది, సంఘక్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడింది. నేను మళ్ళా దీంట్లోకి వెళ్తే ఇదొక పెద్ద సబ్జెక్ట్, హ్యూజ్ సబ్జెక్ట్. దీని న్యూమటాలజీ అని అంటారు. న్యూమటాలజీ పరిశుద్ధాత్మను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం, నేను అక్కడ వలదలుచుకోలేదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, శరీర సంబంధి అయినటువంటి మనుష్యుడు అసలు దేవుని ఎరుగలేదు అని రాయబడి ఉంది కదండి. శరీరసారమైన మనస్సు దేవునికి విరేధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రం ఒక లోబడదు, ఏ మాత్రమునూ లోబడదు. ఏమంటాడు ఇందాక ఎరుగుదు స్టేట్మెంట్ చేశారు, శరీర సంబంధమైన దేవుని ఎరగదు కాదు, వాళ్ళు ఎరిగారు అయితే ఇంకా పసిబిడ్డలే. కానీ ఈ మనస్సు దేవునికి ఏమైనదంట? విరోధమై ఉన్నది. అంటే దేవుడు దాన్ని ఏమాత్రం కూడా శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉన్నటువంటి వారిని అంగీకరించడం లేదు, వారిని విరోధంగా చూస్తున్నాడు. శత్రువును మనం విరోధంగా చూస్తామండి, ఎన్ని సంవత్సరాలైనా క్రీస్తులో ఇంకా ఎదుగు బొదుగు లేకుండా, పరిపక్వత లేకుండా, పసిబిడ్డగానే ఉంటూ, పాలు తాగే ఆహారాన్ని తీసుకుంటూ, ఇంకలు కక్షలు ద్వేషాలు అసూయలు పెట్టుకుంటూ, సంఘంలో గలిబిలిని సృష్టిస్తూ, కుటుంబాల్లో గలిబిలిని సృష్టిస్తూ, దేవుని వాక్యానికి అసలు లోబడకుండా, విధేయత చూపించకుండా, ఎన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరించాడు తన వాక్యం ద్వారా, ఎన్నిసార్లు నిన్ను సరిచేసుకోమని మాట్లాడాడు దేవుడు, నీతో నేరుగా మాట్లాడిన ప్రతిసారి, ఎన్నిసార్లు హెచ్చరించినప్పుడు కూడా ఆ ఒక్కరోజు మాత్రం కూర్చొని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభువా మాతో మాట్లాడే ప్రభువా అనని మళ్ళా మరుసటి రోజు నుంచి అదే ద్వేషం, అదే అసూయ, అదేమన్నంటే ఆ పిల్ల కూడా నన్ను అట్టనింది, నేనెందుకు ఒప్పుకుంటాను? ఆలోచించండి, ఆ వ్యక్తి మరుగుజ్జులాగే ఉండాలనుకుంటుంది, అలాగే ప్రవర్తించింది, కానీ నువ్వు అలా ఉండాలని కోరుకోవడం లేదు కదా, నువ్వు ఎదగాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు ఎదగాలని కోరుకుంటున్నప్పుడు, పరిపక్వతలోనికి రావాలని కోరుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తి ఏమందాన్ని పక్కన పెట్టేద్దాం, నేను దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాను అన్నది ఇంపార్టెంట్. ఆ వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నారో, ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా ఉన్నారో, అది వాళ్ళ చేతులకు వదిలేద్దాం, మనకు సంబంధం లేదు. ముందు మన సంగతి ఆలోచన చేద్దాం, ఇంకా నేను ఎన్ని పెట్టుకోవడం ద్వారా, విభజనలు కలిగించడం ద్వారా, నేను ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన మనుషులుగానే ఉంటున్నాను, ఎదుగు బొదుగు లేకుండా. కొంతమంది జీవితకాలం వ్యక్తులను ద్వేషిస్తుంటారండి. ఒక్కసారి తప్పు జరిగింది, రెండుసార్లు తప్పు జరిగింది అనుకోండి, కంటే జీవితకాలం ఇంక వాళ్ళని కంపెడ్గా పక్కన పెట్టేస్తారు, ఇంక వాళ్ళని క్షమించరు, వాళ్ళని ప్రేమించరు, కనీసం వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళ ముఖం చూడరు, వస్తే పక్కకి వెళ్ళిపోతారు అంతే. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, చావనన్నది వస్తాను కానీ దాంతో మాత్రం మాట్లాడను అన్నట్టు ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే నువ్వు ఇంకా ఎదుగు బొదుగు లేని శరీర సంబంధి అయిన వ్యక్తిగానే ఉన్నావు, దాని వలన నువ్వు మాట్లాడకపోవడం వలన, నువ్వు ఇంకా అసమాధానంగా ఉండడం వలన, నువ్వు ఇంకా ద్వేషించడం, అసహించుకోవడం ఉండడం ద్వారా ఎవరికి నష్టం తెలుసా? ఎదుటి వ్యక్తికి కాదు, నువ్వు నష్టపోతున్నావు. నీకు అర్థం కావడం లేదు, నువ్వు నష్టపోతున్నావు. ఇప్పుడు మంచి మంచి మిషన్ గన్స్ వచ్చేసేలేండి, టెక్నాలజీ బాగా పెరిగి, ఒకప్పుడు అంట గన్నుతో కాలిస్తే అది ముందు ఉన్నటువంటి వ్యక్తిని ఎలా గాయపరుస్తుందో, వెనక ఉన్నటువంటి వ్యక్తిని కూడా అలాగే ఫోర్స్ భుజానికి కొట్టి అలా గాయపరుస్తుంది అంట. అందుకే గన్ను పైన భుజం పైన పెట్టుకుని గాల్చేవాళ్ళు, కరెక్ట్గా భుజాన్ని కానిసం షూట్ చేస్తే అది వెనకున్నటువంటి వారిని కూడా అట్లాగే కొట్టి అట్లాగే గాయపరుస్తుందంట. కోపం కూడా అంతే, నీ కోపం ఎదుటి వ్యక్తినే కాదు, అది నిన్ను కూడా గాయపరుస్తుంది, నీలో సమాధానాన్ని గాయపరుస్తుంది, నెమ్మదిని గాయపరుస్తుంది, సంతోషాన్ని గాయపరుస్తుంది. బట్ అయినప్పటికీ నేను గాయపడినా పర్లేదు, నేను నష్టపోయినా పర్లేదు, నా కోపాన్ని మాత్రం వాళ్ళ మీద వదలాల్సిందే అన్నట్లుగా ప్రవర్తిస్తే, నువ్వు ఇంకా ఎదుగు బొదుగు లేని క్రీస్తునందు పసిబిడ్డవే, మరగుజ్జువే. క్రీస్తునందు ప్రేమ దేవుడారు, వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? వాళ్ళు లోబడరు, అసలు లోబడరు. అంటే దాని అర్థం ఏంటి? ఇందాక నేను చెప్పాను అదే, అమ్మా నువ్వు క్షమించకపోతే నువ్వు కూడా క్షమించబడవమ్మా అని అంటే అలా టక్కనే ఉన్నది తెలుసా? రా, నేను క్షమించబడకపోయినా పర్లేదు సార్, నువ్వు పరలోకానికి పోకపోయినా పర్లేదు సార్. అంటే ఏంది? దేవుని వాక్యానికి వెళ్ళు, లోబడరు కాదు, అస్సలు లోబడరు, అస్సలు లోబడరు. యేసు ప్రభువే వచ్చి చెప్పినా గాని, ప్రభా నీకు తెలియదు ఉండు ప్రభా అని అంటారు వీళ్ళు. నీకేం తెలుసు ప్రభా, నేను ఎంత హర్ట్ అయ్యాను, ఎంత బాధపడ్డాను. యేసు ప్రభువు చెప్పినా గాని, విషయం ఏంటంటే వాక్యం ద్వారా చెప్పబడుతున్నామనంటే అది యేసు ప్రభు చెప్తున్నట్లే. ఆది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యుండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించడానికి వచ్చాను. సో ఈ వాక్యము దేవుడై ఉన్నాడు. మరి ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది పరిశుద్ధ గ్రంథం, ఇది వాక్యము. ఈ వాక్యం ఎవరు? క్రీస్తు. వాక్యం ద్వారా మాట్లాడడం అంటే క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు, క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. బట్ అయినప్పటికీ వి డోంట్ కేర్. మూడో వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆత్మానుసారమైన మనుషుడు. మొదటిది ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, రెండోది శరీర సంబంధి అయిన మనుషుడు,
మూడవది ఆత్మానుసారమైన మనుష్యుడు. మరలా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలోనికి వద్దాం. మొదటి పత్రిక నేను 2వ అధ్యాయం మరలా ఒకసారి చదువుతున్నాను, గమనించండి. 14వచనం చదువుతున్నాను, ఒక నిమిషం క్షమించండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి గాని ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవరి చేతనైనో వివేచింపబడడు. ఆత్మాను సంబంధమైనటువంటి వ్యక్తి, ఆత్మానుసారమైనటువంటి వ్యక్తి అన్నిటినీ వివేచిస్తాడు, గ్రహిస్తాడు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది తప్పు, ఏది ఒప్పు, మనం ఏ సమయంలో ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి. సో వీనికి ఈ మెచ్యూరిటీ ఉంటుంది. ఈ మెచ్యూరిటీ, వీళ్ళు బలమైన ఆహారం తినేటువంటి వాళ్ళు, పాలతో ఆహారం తీసుకునే వాళ్ళు కాదు. బలమైన ఆహారం, వాక్యాన్ని జస్ట్ చదవడం కాదు, ఆ వాక్యాన్ని తమ జీవితాలకి వాళ్ళు అప్లై చేసుకుంటారు. మా బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు, డోంట్ రీడ్ బైబుల్ బట్ స్టడీ బైబుల్ అని అనేవాడు. డోంట్ రీడ్ బైబుల్, బైబిల్ని చదవద్దు, బట్ స్టడీ బైబుల్, బైబిల్ని ధ్యానం చేయండి. బైబిల్ని అలా నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, రోజు ఏదైనా ఎక్కడో దగ్గర వాక్యం తీసి చదువుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, నీకు అర్థం కాదు, నువ్వు ఎదగవు. నువ్వు అన్నం నోట్లో వేసుకొని డైరెక్ట్ గా మింగేస్తే ఏమవుతుంది, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. చక్కగా నవిలి తింటే నో డైజెషన్ ప్రాబ్లం, ఫ్రీ మోషన్ అవుతుంది, దెన్ వీఆర్ హెల్దీ, ఆరోగ్యంగా ఉంటాం. సో అదే రీతిగా దేవుని వాక్యాన్ని కూడా నువ్వు నవలకుండా మింగేస్తే ప్రయోజనం లేదు, నువ్వు చక్కగా నమిలి తినాలి. క్రీస్తునందుప్రమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని వాక్యాన్ని జస్ట్ చదవడమే కాదు, ప్రతిరోజు నువ్వు చదువుతున్న ప్రతిసారి నీ వ్యక్తిగత జీవితానికి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు మాత్రం చక్కగా ఆహారాన్ని అరిగించుకొని వాళ్ళు బలముగా ఎదుగుతారంట, ఆత్మీయంగా బలంగా ఎదుగుతారు. ఆత్మీయంగా బలంగా ఎదిగినటువంటి వారు అసలు వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. చెట్టు తన ఫలాలను బట్టి బయలుపరచబడును అన్నట్లుగా ఈ వ్యక్తులు వాళ్ళు నెమ్మదిగా, శాంతంగా, ప్రశాంతంగా, అనవసరంగా గొడవలు వెళ్లకుండా, అనవసరంగా చేయకుండా, నేను లిటరల్ గా చెప్తున్నాను, ఒక వ్యక్తి గురించి నేను పేరు చెప్పను. ఆ వ్యక్తి వివాహమైన తర్వాత, అంటే మాకు ఎలా కనిపించాడంటే బయటకి చుట్టుపక్కల మాట్లాడుకోవడం, వాడు పిల్లల చేతిలో ఆట బొమ్మరా, వాడు వాడు భార్య ఎట్టంటే అట్టే అని మాట్లాడుతుంటే, నేను చిన్నప్పుడు అలాగే అనుకునేవాడిని, ఏ నిజమేనేమో, ఈయన ఇంట్లో అన్ని పనులు చేస్తుంటాడు, వంట చేస్తుంటాడు, చేస్తుంటాడు. అసలు మా చిన్నప్పుడు అంటే జస్ట్ 19స్లో అండి, ఇప్పుడు కొంచెం 20 ఇప్పుడు జనరేషన్ మారిందిగా, సో ఐఎమ్ జస్ట్ 40 ఇయర్స్ ఓల్డ్ అని. బట్ నా చిన్నప్పుడు పురుషులకి ఒక ఇది ఉండేది, ఇప్పుడంటే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇద్దరు అట్లా షేర్ చేసుకుంటారేమో, కానీ అప్పుడు పురుషుడంటే ఆయన ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని ఒక రాజులాగా కూర్చుంటే భార్య అన్నీ తీసుకొని వచ్చి అందించేది. ఒకవేళ ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఇంట్లో భార్యకి వంటలోనో లేకపోతే బట్టలు ఉతికే దాంట్లోనో అంట్లు తోమే దాంట్లో సహాయం చేస్తూ ఉంటే, అది చూసి అందరూ రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు, ఇవే మా చెవుల్లో కూడా వినబడాయి. మేము కూడా చిన్నప్పటి నుంచి ఏమనుకుంటే, అంటే భర్త అంటే అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆమె ఏమని అంటున్నా కానీ ఈయనేది మౌనంగా ఉంటాడు, పిల్లిలాగుంటాడు, ఇలాగే అనుకునేవాళ్ళం. కానీ తర్వాత ఆ వ్యక్తి గురించి, అంటే నేను ఎదుగుతూ ఉన్నప్పుడు, ఎస్పెషల్ క్రీస్తులో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తిని ఫలాలను బట్టి మనం కనుక్కుంటాం కదా, సో ఆ వ్యక్తి ఎందుకు అలా ఉంటున్నాడని నాకు తర్వాత నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, లిటరల్ చెప్తున్నాను, ఆ
తన భార్య మాట్లాడి గందరగోళం చేసినప్పుడు, ఏదన్నా ఇష్టానుసారం మర్యాద లేకుండా మాట్లాడినప్పుడు, ఈ వ్యక్తి మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి గల కారణం వాళ్ళ భార్యకు భయపడి అని అనుకున్నా. అంటే నేను ఈ వ్యక్తి గురించి చెప్తున్నాను, అందరిని కాదు, ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళ భార్యకు భయపడి పిరికివాడు అని అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, అతను తన భార్యకు భయపడి కాదు మౌనంగా ఉంది, దేవునికి భయపడి, దేవునికి భయపడి తన భార్యను ఎదిరించలేక కాదు, తన భార్యను కొట్టలేక కాదు, చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు నన్ను చేతగానే వాడు అనుకుంటున్నారని చెప్పి ఆవేశపడిపోయి ఏదో దాడి, నో అలా ఎప్పుడు చేయలేదు. అవన్నీ మాట్లాడుతున్నా ఇతను చాలా శాంతంగా ఉండేవాడు, నెమ్మదిగా ఉండేవాడు, ప్రశాంతంగా ఉండేవాడు. తన ప్రార్థన తను చేసుకునేవాడు చక్కగా, తన ప్రార్థనకు దాన్ని ఆటంకం లేకుండా చేసుకునేటువంటి వాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైనటువంటి వ్యక్తి, ఆత్మలో ఎదిగినటువంటి వ్యక్తి. మేము అనుకునేవాళ్ళం భార్య అంటే భయం, అందుకే ఆ పనులని చేస్తున్నాడని. కానీ తర్వాత అర్థమైన విషయం ఏంటో తెలుసా, అతడు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. ఎందుకని, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఖచ్చితముగా తన పొరుగువాణ్ణి ప్రేమిస్తాడు. ప్రేమించాలి, ప్రేమించాలి. ఎందుకని, నీ కంటికి కనబడుతున్నటువంటి సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, కంటికి కనబడినటువంటి దేవుని నేను ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం. సో ప్రేమలో ఏముంది, ప్రేమలో ఏముంది, తగ్గింపు ఉంటుంది. ప్రేమలో ఏముంటుంది, ఎదుటి వ్యక్తి కష్టాన్ని పంచుకోవడంలో ఉంటుంది. మేమేమనుకున్నామనంటే తన భార్య అంటే వణుకు, భయం, భయంతో ఈ పనులన్నీ చేస్తున్నాడు అనుకుంటున్నాం. నోనో, తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే, అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి తన భార్యను ప్రేమించాడు, తన భార్యను ప్రేమించాడు కాబట్టి తనకి కష్టంలో సహాయం అందించాడు. తను డ్యూటీ చేసుకుంటాడు వస్తాడు, డ్యూటీ చేసుకుంటాడు వస్తాడు. నేను కష్టపడి బయట ఎంత పని చేసి వచ్చాను కదా, నువ్వు ఇంట్లో కనీసం ఏమాత్రం పని చేయలేవా, ఇది కూడా నువ్వు చేయలేవా అని పెత్తనం చలాయించడు. వచ్చి కూర్చొని వంట చేస్తున్నావు, సరే నేను కూరగాయలు తరిగిస్తాను, నువ్వు అది చేస్తావు, సరే నీకేదైనా ఒక చిన్న సహాయం, నువ్వేదో పెద్ద సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఆ పక్కన కూర్చోబెట్టి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నో, అయితే భార్యలు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు కష్టపడి వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు ఏ నువ్వు నాకు ఆ మాత్రం సహాయం చేయలేవా, పని చేయలేవా, వాళ్ళు చూడు, ఈల చూడు అని ఎదుటి వానితో పోల్చి ఎప్పుడు చెప్పద్దు. బలవంతంగా చేయించుకోవడం కాదు, వాళ్ళకే వాళ్ళు ప్రేమతో చేస్తే దాన్ని అంగీకరించి సంతోషించు. ఇంకా వీలైతే నువ్వు చెప్పగలగాలి, అయ్యా పర్లేదులే నువ్వు అలిసిపోయి వచ్చావు కదా, నువ్వు కూర్చో నేను చేస్తాను. నీ మనస్సు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, అయ్యో నా భార్య ఒకటే కష్టపడుతుంది, తనకి నేను ఏదైనా ఒక చిన్న సహాయం చేస్తే బాగుంటుంది, కనీసం ఇటు టమాటాలు నేను కట్ చేస్తా అన్న మనస్తత్వం నీలో ఉండాలి. అలాని మీ ఇద్దరు విషయంలో, ఇద్దరిలో ఈ డిమాండ్ ఉండకూడదు. ఈరోజు బ్రదర్ వాక్యం చెప్పండి, నువ్వు వినలేదా, నువ్వు చెయ్యవే, అలా బ్లేమ్ చేయకూడదు. నీకు కూడా చెప్పాడుగా వాళ్ళని ఒత్తిడి చేయకూడదని, ప్రేమతో చేస్తే చేపించుకోవాలని చెప్పి అని ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవద్దు. కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి, ఎందుకంటే వీళ్ళు అన్నిటినీ వివేచించగలిగినటువంటి వాళ్ళు, వీళ్ళకి తెలుసు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నాకు చెప్పకనే ఒక బోధ చేశాడు. అదేంటి అనంటే, నేను భార్యకు భయపడి కాదు దేవునికి భయపడి, భార్యకి లోబడి కాదు దేవునికి లోబడి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి. అప్పుడు నాకు అర్థమైన తర్వాత, ఓ దేవుని కోసం నిలబడితే వాళ్ళు లోకం దృష్టిలో వెర్రివారిలాగే కనపడతారు అని అర్థమైంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చేయకుండా చెప్పడం లేదు, నేను నా భార్య ముందు ధైర్యంగా చెప్పగలను, నా భార్య ఏదైనా వంట చేస్తే నేను కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాను. నేను బయట నుంచి ఎంత స్ట్రెస్, ఎంత ఒత్తిళ్ళు వచ్చినా ఒకవేళ నేను చేయలేకపోతే, నేను చేయలేనమ్మా ఇప్పుడు అని చెప్పి కూర్చుంటాను, లేకపోతే ఏదో ఒకటి అమ్మ ఉదయాన్నే లేచి పిల్లలు రెడీ చేస్తుంటే మంతం సద్దడమో దుప్పట్లు మాడతేయడమో చిన్న చిన్నవి సహకరిస్తే ఎంత బాగుంటుంది. కానీ కొంతమంది సహోదరులు ఉంటారు చేస్తున్నారు కదా అని చెప్పి ఇంక ఇదే సందని చెప్పి అన్ని వాళ్ళ చేతే చేయించుకుంటారు, అది కూడా తప్పండి. వ్యక్తులను సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. ఇంకా చేస్తున్నాడు కదా అని చెప్పి ఇదే సందని చెప్పి
ఏదో పొరపాటున ఒక్కసారి పాపం కష్టపడుతున్నాడని చెప్పి వంటగదిలోనికి వెళ్ళి ఏదైనా ఒక చిన్న వంట చేస్తే అబ్బా బల్లే ఉందని చెప్పి ఇంక నుంచి అదే ఆ కూర అంటే నువ్వే చేసే అని చెప్తాను, వాళ్ళు ఫిక్స్ చేసేయడం కాదు, అది తప్పు. అది చేసినప్పుడు చేయించుకోండి, బలవంతం చేయొద్దు. సో క్రీస్తునందు ప్రేమ దేవుని ఇట్లా జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అన్నిటినీ వివేచిస్తారు, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది, ఎవరితో ఎప్పుడు ఎలా ఎలా బిహేవ్ చేయాలి, ఎవరిని ఎలా గౌరవించాలి ప్రేమించాలి, ఆ స్టేజ్ కి మనం రావాలి, ఆ స్టేజ్ కి మనం రావాలి. ఇంకా చదువుతున్నాను చూడండి, వారు ఎవరి చేతను వివేచింపజాలరు, అంటే ఒకళ్ళ చేత చెప్పించుకునే స్టేజ్ కి, బ్రదర్ ఏం చేసావు, బ్రదర్ నువ్వేంటి చేస్తున్నావు, తప్పది ఇది నువ్వు చేసిన తప్పు అని చెప్పించుకునే స్టేజ్ కి రారు. వాళ్ళు ఇతరులకు చెప్పేవాళ్ళుగానే ఉంటారు, ఇతరులకు చెప్పేవాళ్ళుగానే ఉంటారు. ఇప్పుడు నువ్వు అలా ఎదగకుండా, నువ్వు ఎదగకుండా నువ్వు ఇంకొకరికి వెళ్ళి చెప్పావనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు, ముందు నీ సంగతి చూసుకోయా అని అంటారు. కాబట్టి నువ్వు ముందు అలా చెప్పాలి అంటే ముందు నువ్వు ఎదుగుండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సంఘంలో యవనస్తులు చర్చిలో కూర్చొని బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నేను మెయిన్ లైన్ చర్చెస్ గురించి చెప్తున్నాను. సంఘ పెద్దలు చూస్తూ ఉంటారు కానీ ఒక్కరు కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పరు, ధైర్యం చేయరు, రై ఏరా చర్చి జరుగుతా ఉంటే బయట కూర్చోవన్నావు నువ్వు, పో లోపలికి కూర్చో, ఆయన ధైర్యం చేసి చెప్పరు. ఎందుకంటే చెప్పారనుకోండి వీళ్ళు ముందు వాళ్ళని ఫస్ట్ వీళ్ళని బ్లేమ్ చేస్తారు, ఆ పని ముందు నువ్వు చేయాలంటారు, అంటే నువ్వే ముందు ఆ పని చేయాల, నువ్వే ముందు ఆ పని చేయాల. సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారు, కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారు, ముందు వీళ్ళు వెళ్ళి ముందు వరుసలో కూర్చొని పద్ధతిగా వాక్యం వింటూ ఉంటే ఆ తర్వాత వీళ్ళు వచ్చి చెప్తే వీళ్ళు వింటారు. నువ్వు కూడా బయట కూర్చొని బాతాకాన్ని కొడతా లెక్కలు రాసుకుంటా ఈ చేసుకుంటా ఉంటే నువ్వు చెప్తే ఏమి వింటారు వాళ్ళు కదండి. నువ్వు బయటకెళ్ళి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, నువ్వు మందు తాగుతూ, నువ్వు సిగరెట్లు తాగుతూ, నువ్వు సంఘంలోకి వచ్చి సంఘ పెద్ద అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏ యవనస్తుడు నీ మాట వింటాడు? నువ్వు ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి, చెప్పించుకునే స్టేజ్ లో ఉండకూడదు. చెప్పే స్టేజ్ లో ఎవరు ఉంటారంటే చెప్తే వాళ్ళు వినిపించుకొని ఆ మాటకు లోబడేటువంటి ఈ స్టేజ్కి ఎవరు వస్తారంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు. వీళ్ళన్నింటినీ వివేచిస్తారు, వీరు ఆత్మానుసారంగా చక్కగా ఎదుగుతారు. వీళ్ళు బలమైన క్రీస్తునందు బలమైన ఆహారం తీసుకుంటారు, వాక్యమును చక్కగా చదివి వీళ్ళు ధ్యానం చేస్తారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మరొకసారి రోమిలకు రాసిన పత్రికలోకి వెళ్ళి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ఒక్కసారి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అలా మాట చదువుతున్నాను 9వ వచనం నుంచి, దేవుని ఆత్మ మీలో నివసించి ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. సో ఆత్మ సంబంధమైన వ్యక్తిలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటాడు. క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు. ఆత్మ సంబంధమైన వ్యక్తిలో క్రీస్తు ఆత్మ ఉంటాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీరు మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధి అయినటువంటి వ్యక్తిలో క్రీస్తు నివసిస్తాడు, ఆయన ఆత్మ నివసిస్తాడు, పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. కాబట్టి వీరు పాపము విషయమై మృతమైనటువంటి వారు. ఒక మాటలో అర్థం చేసుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత మెచ్యూరిటీలోనేటువంటి వచ్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి హృదయములో క్రీస్తుకే ప్రథమ స్థానం, క్రీస్తు అతనిలో జీవిస్తాడు, దేవుని ఆత్మ అతనిలో ఉంటాడు. కాబట్టి పాపం విషయమై అతడు మృతమైనటువంటి వాడి మాట చెప్పి నేను ముగించేస్తాను. నాకు నా భయంకరమైన శత్రువు, నాకు భయంకరమైన శత్రువు ఉన్నాడు. వాడు నన్ను ఎన్నోసార్లు గాయపరిచాడు, ఎన్నోసార్లు నాకు వేదన పుట్టించాడు, నా మీద ఫిజికల్ గా అటాక్ చేశాడు. సో మొత్తానికి ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఏదైనా సరే చివరి చూపు కదా చూద్దామని అక్కడికి వెళ్ళాను.
ఈ లోపల ఆ వ్యక్తులందరూ అప్పటిదాకా ఏడ్చి 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 అప్పుడే ఇంట్లో లోపలికి వెళ్ళారు. ఆ డెడ్ బాడీ బయట ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి అతన్ని చూసిన వెంటనే అతడు నాకు చేసిన గాయాలన్నీ గుర్తొచ్చాయి. నేను అటు ఇటు చూసి మనుషులు లేకపోవడం చూసి ఒక్కసారిగా కోపం తెచ్చుకొని చంప మీద పల 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 అని కొట్టేశాను, ఇష్టానుసారంగా కొట్టేశాను. ఇప్పుడు ఆ వ్యక్తి లేచి, బ్రదర్ ఇప్పుడు ఇంకా అన్నీ ఎందుకు బ్రదర్, నేను చచ్చిపోయాను కదా, ఇప్పుడు ఎందుకు వదిలేసే బ్రదర్ అని అంటాడా? అండు. ఎందుకని? ఆల్రెడీ చచ్చిపోయాడు, దట్ ఈస్ అ డెడ్ బాడీ సార్. కొట్టడం కాదు, మొక్క మీద కేకరం చుమ్మేశాను. తుడుచుకుంటాడా? లేదు. ఎందుకు? దట్ ఈస్ అ డెడ్ బాడీ, ఆ బాడీలో జీవం లేదు. నేను ఉమ్మేసినా, నేను కత్తితో కోసినా, లేకపోతే ఇంకా గాయపరిచినా, కత్తి తీసుకొని పొడిచినా, నెవర్ స్పీక్ ఏ సింగిల్ వర్డ్, ఒక్క మాట కూడా మాట్లాడు. ఎందుకంటే దట్ ఈస్ నో లైఫ్, జీవం లేదు. దట్ ఈస్ అ డెడ్ బాడీ, అది ఒక మృతదేహం మాత్రమే. పోనీ రోషం వస్తుందా, పౌరుషం వస్తుందా? రాదు. కోపం వస్తుందా పోనీ? రాదు. నువ్వు పాపం విషయమే మృతమైనటువంటి వాడవైతే వీ షుడ్ బిహేవ్ లైక్ దట్. ఆ డెడ్ బాడీ ఎలాగో కోపం పెట్టుకోదు, అసూయ పెట్టుకోదు. కానీ సార్ మనలో జీవం ఉంది కదా, మన కోపం వస్తుంది కదా. ఎస్, జీవం లేకపోతే సరే, బట్ జీవం ఉన్నప్పుడు కోపం వస్తుందిగా. ఎస్, కోపం వస్తుంది. అయితే ఆ కోపం నీ అదుపు దాటే విధంగా ఉండకూడదు, అది నీ అదుపులో ఉండాలి. కోపపడుడి కానీ పాపము చేయకూడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీకు కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. అంతేగాని ఆ కోపంలో నేను పాపం చేస్తానంటే కుదరదు. నువ్వు అలా పాపం చేస్తానంటే, కోపంలో నేను పాపం చేస్తున్నానంటే నువ్వు ఇంకా శరీర సంబంధి అయినటువంటి వ్యక్తివే, ఎదుగు బదుగులేని మరగుజ్జువే. నువ్వు ఆత్మానుసారం సంబంధమైనటువంటి వ్యక్తివైతే ఈ కోపం ద్వారా ఏం జరుగుతుందో, అది ఎంత నష్టాన్ని వాటిల్లి కలిగిస్తుందో అని నువ్వు వివేచింపగలిగినటువంటి వాడు అవుతావు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, ఉదయకాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, నువ్వు ఇంకా ప్రకృతి సంబంధి అయిన మనుషుడిగా ఉన్నావా, శరీర సంబంధి అయిన మనుషుడిగా ఉన్నావా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా? విశ్వాసుల గురించే మాట్లాడిందని, సంఘం వెలుపల వారి గురించి కాదు ఇక్కడ పౌలు మాట్లాడుతుంది. ముగ్గురిని కూడా ఉద్దేశించి సంఘం లోపల ఉన్న వారి గురించే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఏ స్టేజ్ లో ఉన్నామో పరిశీలన చేసుకొని ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను, దయచేసి క్షమించండి, కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను.